ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 10వ వచనం, 10 నుండి చదువుతున్నాను. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు, నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి, ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తన క్షవరము చేయించుకోవాలి. దేవుని వాక్యంలో చెరపట్టబడిన ఒక వధువుని గురించి చెబుతూ ఉన్నాడు ప్రభు. అన్యులతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు. యుద్ధం చేయొచ్చు కానీ అన్యులతో సాంగత్యం చేయకూడదు, వారు వివాహాలు జరిగించకూడదు, అది ఘోరమైన నేరం అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చెరపట్టబడినారు యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు, శత్రువులు ఓడిపోయారు. ఓడిపోయిన శత్రువులలో ఒక అమ్మాయి చాలా రూపవతి కనిపించింది. అందువల్ల ఇశ్రాయేలు సైనికుడు ఆ అమ్మాయిని ఇంట చేర్చుకోవచ్చు అన్నాడు. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే అన్యులను కూడా దేవుడు చేర్చుకున్నాడు తన సంఘంలో. యోసేపు భార్య ఒక అన్యురాలు అసేనతునిచ్చి ఆమెకు పెళ్లి జరిగిందని ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనంలో చదువుతున్నాం. ఒక అన్యురాలు చేసుకున్నాడు యోసేపు. అలాగే రూతు గ్రంథం 4వ అధ్యాయం మనం చదివినట్లయితే రూతు కూడా అన్యుడితోనే వివాహం అయింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో సల్మాన్ అనే అతను ఆమెను వివాహం చేసుకున్నాడు, ఒక అన్యుడు. అలాగే దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం, అన్యులు పాపపు చెరలో ఉన్న వారిని ఏదో ఒక విధంగా దేవుడు విడిపించి ఇశ్రాయేలీయుడు వారిని వివాహం చేసుకుంటున్నట్టు గమనిస్తున్నాం. రాహాబు కూడా ఆ విధంగానే వివాహం కావించబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో మనం ఆ వివాహం యొక్క వివరణ మనం చదువుతాం. రూతును కూడా బోయజు చేసుకున్నట్టుగా మనం చదువుతాం. రూతు అన్యురాలు, బోయజు యూదుడు. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో చదివిన అన్యులు ఇశ్రాయేలీయులను వివాహం చేసుకున్నారు. ఇక్కడ కూడా దేవుడు చెప్పిన విషయంలో నీకు ఒకవేళ చెరపట్టబడిన వారంటే నువ్వు ఇష్టపడితే చేసుకోమన్నాడు. ఎందుకు దేవుడు అలా చెబుతా వచ్చాడు? చెరపట్టబడింది ఎవరు? మనమే. మానవులంతా పాపమునకు చెరలో పట్టబడ్డారు. పాపపు చెరలో పాపమునకు దాసులయ్యారు. పాపములో మ్రగ్గిపోతూ ఉన్నప్పుడు విజయోత్సవంతో వచ్చిన ప్రభు అలాంటి వారిని చూచి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఓడిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు, యుద్ధంలో కూలిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు, చెడిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు, పడిపోయిన వారిని ప్రేమిస్తున్నాడు, నానా రీతులుగా భ్రష్టులైన వారిని ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా ప్రభు యొక్క పవిత్రమైన ప్రేమ మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి నిలుచుని చదువుతూ 18వ అధ్యాయం మధ్య వచనంలో చెరలోనున్న వారికి విడుదల ఇవ్వాలని నేను ఈ లోకానికి వచ్చానన్నాడు ప్రభు. పాపపు చెరలో మనం ఉన్నాం. ఓడిపోయిన జాబితా మంది శత్రు సమూహంలో ఉన్నాం. దేవుడు పరిశుద్ధులుగా ఉండమన్నాడు, మనం అపవిత్రులుగా ఉన్నాం. దేవుడు తన మార్గంలో నడవమన్నాడు, మనలో ప్రతివాడు మనకిష్టం వచ్చిన మార్గంలో ఎడిపోయాం. దేవుడు పరిశుద్ధం అన్నాడు, మనం అపవిత్రతలో జీవించాం. దేవుడు సత్య మార్గం అన్నాడు, మనం అసత్యంలో జీవిస్తున్నాం. ఇలాగూ అన్ని విధాలా దేవునికి దూరస్తులైపోయాం. మనం పాపపు చెరలో బంధించబడ్డాం. ప్రభువు ఎందుకు వచ్చాడు అంటే, మనం చదివిన వాక్యంలో ఇశ్రాయేలీయుడు జయించాడు. అన్యురాలు ఒక ఆమె ఓడిపోయింది, పాపపు చెరలో ఉంది. జయం సాధించిన ఇశ్రాయేలీయుడు ఇప్పుడు ఆమెను మోహించాడు. అలాగే క్రీస్తు ప్రభువు కూడా మరణమును, సమాధిని, పాపమును జయించిన మహారక్షకుడు మనలను ప్రేమిస్తున్నాడు. యోహాను 3:16 మనందరికీ బాగా తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాం. అంతేకాదు, మనం ఇంకనూ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాం, విరోధులమై ఉండగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. శత్రువులమై ఉండగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ప్రభువుకు నీకు శత్రుత్వం లేకుండా చూసుకోవాలయ్యా. ఎందుకు శత్రువులు అవుతున్నామంటే, శరీరాశలను ఎక్కువగా ప్రేమిస్తున్నాం, నేత్రాశలను ప్రేమిస్తున్నాం, లోకాశలను, పాపేచ్ఛలను ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అవన్నీ మానేసేయాలి. అయినా దేవుడు ఇంతవరకు ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమకు హద్దుంటుంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, కానీ నీ జీవితం ముగిసిపోతే ఏమవుతుంది? నీవు బ్రతికుండగా పాపపు చెర నుండి బయటకు రావాలి. నీ క్షేమం కోరే ప్రభువు చెబుతున్నాడు. వ్యసనాలకు బానిసమై వ్యసనాల చెరలో నీవు ఉంటే ఎలా? ప్రభువు నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏ వ్యసన బానిసైనా, ఏ వ్యసన చెరలో ఉన్నా, ఏ చెడుగులో ఉన్నా సరే ప్రభువు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకు ఒకవేళ చెరలో ఉన్న ఆమె ఇష్టమైతే మీ ఇంట్లో చేర్చుకోవచ్చు అన్నాడు. మనం చదివిన వాక్యంలో దేవుడు చెప్పేది ఒకటే, నీవు ఇశ్రాయేలీయుడివి, మీ సైన్యం శత్రు సమూహం మీదకి యుద్ధానికి వెళ్ళింది, శత్రువులు ఓడిపోయారు, ఆ ఓడిపోయిన శత్రువులు నీకు బానిసలయ్యారు. వారిలో ఒకవేళ ఎవరైనా ఒక అమ్మాయి నీకు నచ్చితే ఆమెను నీవు భార్యగా చేసుకోవచ్చు. ఈ సందర్భంలో దేవుడు మనకి పట్ల చూపించిన గొప్ప ప్రేమ 2 పద్ధతుల్లో కనిపిస్తుంది. ఒక్కటి, ఓడిపోయినా సరే వారిని ప్రేమిస్తున్నావా, ప్రేమించవచ్చు అన్నాడు. పాపము ద్వారా దిగజారిపోయిన మానవులను దేవుడు ప్రేమిస్తున్నాడు. 2వది, దేవుని ప్రేమ ఎక్కడుంది అంటే, ఆమెను ఇంట చేర్చుకోమన్నాడు. ప్రభువు మనలను రక్షించి ఆయన ఇంటిలో మనలను చేరుస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తురమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. హెబ్రీ 3:6, దేవుని నమ్మి రక్షించబడిన వారి ఆయన ఇల్లు. కోట్ల రూపాయలు వెచ్చించిన, కోట్ల కోట్లతో కట్టిన, మారు మనసు లేకపోతే నీ గుడి గుడి కాదు, నీకు రక్షణ లేకపోతే నీ గుడి గుడి కాదు. యేసు రక్తములో కడగబడిన వారే దేవుని ఇల్లు. ప్రభు ద్వారా పాపము నుండి విడిపించబడిన వారే ఆయన ఇల్లు. అలాగూ ఒకవేళ ఇశ్రాయేలీయుడికి బానిసత్వంలో ఉన్న అమ్మాయి ఇష్టపడితే ఇంట్లో తీసుకురా. దేవుడు అలాగ మనల్ని ఇంట చేర్చుకున్నాడు. ఆయన గృహాన్ని మనకిచ్చాడు. ఈ సంఘమే కాదు, ఇల్లంటే సంఘం, సంఘాన్నే కాదు, శాశ్వతమైన పరలోక రాజ్య భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చాడు. నిత్య జీవాన్ని ప్రభువు మనకు దయచేశాడు. నిరంతరము ఉండే లోకాన్ని ప్రభువు మనకిచ్చాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నిత్యత్వాన్ని, నిత్య జీవాన్ని ప్రభువు మనకు దయచేస్తూ ఉన్నాడు. ప్రభువులో, ప్రభు సంఘంలో నిత్యత్వం ఉంది, నిత్య జీవం ఉంది. మారు మనసు, మార్పు లేని కట్టడాలు కాదు ప్రభువు కావలసింది. మారని ప్రజలు కాదు ప్రభువు కావలసింది, మారిన వారు కావాలి, రక్షించబడిన వారు కావాలి. యేసు రక్తమును కడగబడిన వారు, పాప బానిసత్వము నుండి విమోచించబడి దేవుని ఇంటికి వచ్చినవారు. కనుక దేవుడు మన పట్ల రెండు కృపలు చూపించాడు. ఒకటి, శత్రువులమైన మనం దేవుడు కరుణించాడు, ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం సారాంశం అదే. మనం శత్రువులం, దేవునికి విరోధనం, అయినా ప్రభువు మనను క్షమిస్తున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది, క్షమించి రక్షించి ఇంట చేర్చాడు. నీ ఇంట్లో చేర్చుకోవచ్చు. మన పట్ల దేవుడు రెండు కృపలు చూపించాడు, క్షమించాడు, ఇంట చేర్చాడు. మనకు మూడు బాధ్యతలు అప్పగించాడు దేవుని గృహంలో చేరిన తర్వాత. ఈ మూడు బాధ్యతల్లో ఒకటి, 12వ వచనం ద్వితీయోపదేశ కాండం 21:12, నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షవరము చేయించుకొని, మొట్టమొదటిగా దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత తల బోడి అవ్వాలి. సాతాను బిడ్డలుగా ఉన్నప్పుడున్న తలంపులు మనకు ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన తలంపులు మనకు ఉండకూడదు. ప్రకృతి సంబంధమైన మనస్సు ఉండకూడదు. పాపమును ప్రేమించే బుద్ధి మనకు ఉండకూడదు. మన జీవితాలు పాడు చేసే ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు మనకు రాకూడదు. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా జీవించాలి. మొదట తల క్షవరం చేయించుకోవాలి, తలంపులు బోడైపోవాలి. దేవుని ఇల్లు పవిత్రమైన లోక సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అపవిత్రమైన తలంపులకు, ఉద్దేశాలకి నీ వల్ల నీ గుడి చెడిపోకూడదు, నీ వల్ల నీ గుడి పాడవకూడదు, నీ వల్ల నీ జీవితం పాడవకూడదు. గుండుగొట్టు రోజు చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, తిరుగుబాటు స్వభావం, దీన్నంతా గుండుగొట్టు. దేవుని ఇంటిలో పరిశుద్ధమైన తలంపులు, పవిత్రమైన తలంపులు, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం కావాలని దేవుడు కోరుతున్నాడు. మొదటిగా దేవుని ఇంటిలో ఈ బానిసత్వం నుంచి విడిపించబడిన ఆమె చేయవలసిన మొదటి పని, సంఘమంతా చేయవలసిన మొదటి పని, గుండు కొట్టాలి, తల క్షవరము చేయించుకో, తలంపులు బోడులు అవ్వాలి. ప్రభువు మెచ్చని ఉద్దేశాలు ఉండకూడదు. ఇస్కరియోతు యూదా క్షవరం కొట్టలే, దేవుని దగ్గరే ఉంటున్నాడు. దేవుని డబ్బు అభారించడం మాత్రమే కాక ప్రభు ప్రాణం తీయాలని కూడా వారి తలంపులు. గెహజీ ఎలీషా దగ్గరే ఉన్నాడు, కానీ వాడికి లోపల నుండి మేకుల్లాగా పొడుచుకొని వస్తున్నాయి చెడు తలంపులు. క్షవరం చేయబడలేదు. అందువల్ల దేవునికి వ్యతిరేకమైన ఏ తలంపు, ఏ ఆలోచన, ఉద్దేశం, ప్రభు వాక్యానికి వ్యతిరేకమైన ఏ పద్ధతి కూడా మన తలలో నుంచి బయటికి రాకూడదు. గుండుగొట్టు, క్షవరం చేయించు మొత్తాన్ని. ప్రభువుకు విరోధమైనది రాకూడదు. మన బాధ్యతల్లో మొదటిది అది. ఆ తరువాత 12వ వచనం మరలా చెబుతున్నాడు. 12వ వచనం, ఆమె తల క్షవరము చేయించుకొని చెరబట్టలు తీసివేసి, పాపపు చెరలో ఉన్నప్పుడు మలినమైన వస్త్రాలు మనకి, మన వస్త్రాలు చెరవస్త్రాలు, నీతి నిజాయితీ లేనటువంటి అపవిత్రమైన వస్త్రాలు, పాపమునకు బానిసలుగా ఉన్నప్పుడు అలాంటి ప్రవర్తన మనకుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత వస్త్రాలన్నీ విడిపోవాలి, పాత ప్రవర్తన అంతా మారాలి. వస్త్రము ప్రవర్తనకు సాదృశ్యం. బానిస వస్త్రాలన్నీ తీసివేయాలి, దేవుడు మెచ్చని తలంపులన్నీ పోవాలి. 7వ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథంలో, దేవుని బిడ్డలు ధరించిన వస్త్రాలు గొర్రె పిల్లల రక్తములు, తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి. చెరవస్త్రము అపవిత్రమైంది. సాతానుకు బానిసగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన మంచిది కాదు. సాతాను ఇంటిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన చెడిపోయింది. ఇప్పుడు పరిశుద్ధమైన వస్త్రం, గొర్రెపిల్ల రక్తములో ఉతకబడిన వస్త్రం. ప్రకటన గ్రంథం 19:8 నుండి చదివితే, పెళ్లి కుమార్తె ధరించిన వస్త్రం శ్రేష్టమైన వస్త్రం. 45వ కీర్తనలో మనం చదివిన పెండి కుమారి, ఆమె వస్త్రం కూడా బంగారు బుట్ట చేసింది. వస్త్రం చిరిగిపోకుండా బంగారంతో చెరగని వస్త్రంగా చేశారు. కొద్ది రోజులు బాగుండి 4 రోజులు బాగోకపోవటం అట్లా ఉండకూడదు. పరిశుద్ధులుగా కొంతకాలం, చెడిపోయిన విశ్వాసులుగా కొంతకాలం ఉండకూడదు. పరిశుద్ధుల నీతిక్రియలు ఎప్పుడూ కనిపించాలి. మన బాధ్యతలు దేవుడు చెబుతున్నాడు. దేవుని ఇంటిలో ప్రభువు నిన్ను చేర్చాడు, క్షౌరం చేయించు. సాతాను సంబంధమైన ఏ ఆలోచన ఉండకూడదు. ఈ పాపపు చర వస్త్రాలు తీసి యేసు రక్తములో ముంచబడిన వస్త్రాలు పరిశుద్ధమైనవి. పరిశుద్ధుల నీతిక్రియలే ఉండాలి. ఆ తరువాత ప్రభు ఇంకొక మాట చెప్పాడు. 13వ వచనంలో ద్వితీయ ఉపదేశకాండం 21వ అధ్యాయం 13వ వచనం, నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయవలెను. పాపంలో మనలను బానిసలుగా చేసిన వాడు మన తండ్రి సాతాను. యోహాను సువార్త 8:44 యోహాను 8:44, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. సాతానుడు మన జీవితాలు పాడు చేశాడు. వాడే మన తండ్రి. బానిసలుగా ఉన్నప్పుడు, యుద్ధంలో ఓడిపోయినప్పుడు, ఓడిపోయిన బ్రతుకులేమనే సాతాను చేతిలో బానిసలుగా ఉన్నాం. అందువల్ల ప్రభు చెప్పే విషయం ఏంటంటే, ఆ తండ్రితో, పాపపు తండ్రితో, సాతానుడితో జీవించి జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నామో దాని గురించి ప్రలాపించంటే పశ్చాత్తాపడు. దేవుని ఇంటిలో అసలు పశ్చాత్తాపడే ప్రవేశించాలి. పశ్చాత్తాపం శ్రేష్టమైంది. చెడు పనులన్నీ చేస్తాం, పశ్చాత్తాపం ఉండదు. విశ్వాసులే గాని నోటు వేసుకుని బూతులు తిడతారు, పశ్చాత్తాపం ఉండదు. చెడు జీవితం జీవిస్తారు, పశ్చాత్తాపం ఉండదు. అసలు విశ్వాసులేనా వీరని అనిపిస్తుంది. కనుక మీ పాత తండ్రి సాతానుడు, వాడి దగ్గర నుండి నీవు చేసిన చేష్టలన్నీ పూర్తిగా పశ్చాత్తాపడాలి. అప్పుడే నీకు ప్రభువు దొరుకుతాడు. తగిన పశ్చాత్తాపం లేకపోతే ప్రభువు నీకు దొరకడు. దేవుని ఇంటిలో ఉంటున్నా, దానికి తగినట్లుగా ఉండాలి మన ప్రవర్తన, తగినట్లుగా జీవించాలి. ఈ 3 విషయాలు గుర్తించండి. దేవుడు మన పట్ల చూపిన కృప, శత్రువులు అయినా ప్రేమించాడు. 2వది, ఆయన ఇంటిలో మనలను చేర్చాడు. ఆ తరువాత మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన పద్ధతి ఎలా ఉండాలో చెబుతున్నాడు. క్షవరం చేయించుకో, చెడు తలంపులు రానివ్వద్దు, దేవునికి వ్యతిరేకమైన పద్ధతులు రాకూడదు, ప్రభువుకు వ్యతిరేకమైన మాటలు రానివ్వద్దు, దేవునికి మహిమకరంగా జీవించు, క్షవరం చేయించు. 2వది, సాతాను సంబంధమైన ప్రవర్తన తీసివేయి, వస్త్రాలు మార్చేసేయి. 3వది, దేవుని బిడ్డలు వారి తండ్రిని గురించి, చెడిపోయిన సాతాను గురించి పశ్చాత్తాపడాలి. ఈ 3 విషయాలు దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆయన కోరుతున్నాడు. ఇవి 3 లేకపోతే దేవుని బిడ్డలు సరైన పద్ధతిలో జీవించడం కష్టం. దేవుడు మెచ్చుకోడు మన ప్రవర్తన. మన ప్రవర్తన ప్రభువు మెచ్చుకోవాలి అని అంటే, ఆయన దృష్టిలో శ్రేష్టమైందై ఉండాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభువు సెలవిస్తున్నాడు. నీ తల క్షవరం చేయించుకో, అది మొదటి విషయం. చరవస్త్రాలు, చరసాలలో ఉన్న నీ పాడు ప్రవర్తన మానేసేయి. లోకంలో ఉండే ప్రవర్తన నీకుండకూడదు. 3వ విషయం ప్రభువు చెబుతున్నాడండి, తండ్రి చేష్టలు ఉన్నాయి, చెడు చేష్టలు, వాటన్నిటిని గురించి నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రలాపించాలి, ఆడవాలి. కూటంలో ఎవరు రక్షించబడతారంటే కొందరు చేతులు ఎత్తుతున్నారు. అలా చేతులు ఎత్తిన వారి జీవితాల్లో కొంత మార్పు కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అసలు ఎందుకు చేతులు ఎత్తారో కూడా అర్థం కావటం లేదు. బ్రతుకులో మార్పు కనిపించటం లేదు. బాప్తీసం తీసుకున్న మార్పు కనబడటం లేదు. అందువల్ల దేవుని బిడ్డల యొక్క ప్రవర్తన నియమావళి జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రక్షించి తన ఇంట చేర్చాడు, మంచిదే. ఎలా జీవిస్తున్నావు, ఏ విధంగా ఉన్నావు, మూడు విషయాలు ప్రభు శాసిస్తున్నాడు. దేవుని ఇంటిలో నీ ప్రవర్తన జాగ్రత్త, రక్షించబడిన తర్వాత నీ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి. మొదటిగా క్షవరం గుర్తు చేసుకో, బోడిగుండు కొట్టు. ఏ చెడు తలంపు, ఆలోచన, ఉద్దేశం వీటికి నీ హృదయంలో తాగుండకూడదు. సాతానీయమైన పాప బానిస తలంపులు రాకూడదు. ఇక రెండవది, నీ వస్త్రం, బానిస వస్త్రాన్ని తీసివేయాలి. ఆ చెడు ప్రవర్తన అంతా పోవాలి. యేసు రక్తమునే ముంచబడిన ప్రవర్తన, పరిశుద్ధపరచబడిన నీతి క్రియలు కలిగిన జీవితం కావాలి. అది రెండవది. మూడవది, బానిసత్వంలో నిన్ను ఉంచిన నీ తండ్రిని గురించి ప్రలాపించు. సాతాను చేష్టల గురించి ఏడు, దుఃఖపడు. ఈ మూడు జరిగిన తర్వాత దేవుడు సెలవిస్తున్నాడు 13వ వచనంలో, నీవు ఆమెను నీ యొద్దకు తీసుకుని పోయి, తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకునవచ్చును, ఆమెని భార్యగును. వివాహం పద్ధతి అది. ప్రభువు మనల్ని అంగీకరించే పద్ధతి, ఆ ప్రకారంగా మనం జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవును ప్రియుడవైన తండ్రి, మా రక్షకుడైన క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు. మీరు మమ్మల్ని అంగీకరించి మీ గృహానికి తెచ్చారు, మీకు స్తోత్రాలు. క్షవరం చేయించుకుని చరవస్త్రాలు మార్చివేసి దగ్గర తండ్రి మీ నామమహిమ కొరకే మా సాతాను సంబంధమైన తండ్రిని గురించి పశ్చాత్తాపడి మిమ్మల్ని చేరుకునే కృప దయచేయండి. మా ప్రేక్షకులను దీవించండి, వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రభు అయిన యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి సేవించు ఆయన ప్రజలకు ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక, ఆమేన్. ఇప్పుడు